ఇప్పుడు దక్షుడి దగ్గరకు వచ్చాట. దక్షుడు గండ్రగొట్టలతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. నీ గండ్రగొట్టళ్ళు నా దగ్గరెట్రా అని ఆ గండ్రగొట్టల్ని తీసుకుని చేత్తో నోట్లో వేసేసుకుని, మనం సాంబార్లో అప్పడాలు ఉంటాయండి, పూర్వం సాంబారు పెట్టేప్పుడల్లా రోజు అప్పడాలు వేయించేవారు, అప్పడాలు వడియాలు వాటితో భోజనం పెట్టేవారు మహానుభావులు. ఆ అప్పడం నోట్లో వేసుకుని పరపర నవిలినట్టుగా మొత్తం గండ్రగొట్టలు నవిలి మింగేసినాయి. అంతుడి ప్రతిపోయింది. వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత రక్షించు బాబోయ్ రక్షించు అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన నవ్వి ఇప్పుడు అర్థమైందా, అందుకే ఆ యజ్ఞానికి వెళ్ళొద్దన్నాను. శివద్రోహంతో యజ్ఞం జరుగుతుంటే క్షుద్ర పూజకి ఎవడన పెడతాడా? రుద్రుడు లేని యజ్ఞం క్షుద్రం. అటువంటి యజ్ఞానికి వద్దంటే వినిపించుకోకుండా కంకణాలు వస్తాయి, గండ పెండేరాలు వస్తాయి అనుకున్నారు. గండ పెండేరాల్లో పెండేరం రాలే, గండం వచ్చింది. అయిందా? అనగానే చచ్చిన పాముని మళ్ళీ చంపినట్టుగా అసలే దెబ్బలు తిని ఉంటే ఇంకా దెప్పుతావా స్వామి రక్షించమనగానే ఎంతటికి మూలకారకుడైన కరుణాళువు పరమేశ్వరుడి పాదాల మీద పడదాం. ఆయన మహాత్ముడు, ఎన్ని అపరాధాలు చేసినా లెంపలు వేసుకుంటే ఆ క్షణమే అనుగ్రహిస్తాడనగానే అందరూ ఓపిక తెచ్చుకుని కైలాసద్వారం దగ్గరికి వెళ్ళి శివుడి పాదాల మీద పడిపోయారు. బ్రహ్మతో సైతంగా తండ్రి రక్షించమని ఏడ్చారు. దేవదేవ జగన్నాథ భక్తానాం శంకర ప్రభో. ప్రభు దేవదేవ జగన్నాథ భక్తులని అనుగ్రహించి శుభాన్ని కలిగించే నీకు నమస్కారం అని ఆయన్ని గట్టిగా పట్టుకున్నారు. నీవే బ్రహ్మ విద్యవి, స్కంద పూర్వజుడివి, గణపతివి, స్కందుడివి, వీరభద్రుడివి, అన్నీ నీవే. సకల దేవతారూపాలలో ఉండే నీకు నమస్కారం. ఆది మధ్యాంతరహితుడివి, సర్వవ్యాపక అనంత చిన్మయ పరబ్రహ్మానివి, ఆనంద స్వరూపుడివి, జగదీశ్వరుడివి, పాహి పాహి అన్నారు. జాలిపడ్డాడు ఆయన. వెంటనే అంతటి కోపము పోయిందని, నాయనలారా బాధపడకండి, నడుం విరిగిపోయిన చంద్రుడు నా దగ్గర ఉన్నంతకాలం నడుం బాధ లేకుండా ఉంటాడు. నన్ను విడిచి ఎప్పుడైనా భూలోకానికి వెడితే మళ్ళీ నడుం బాధ వచ్చుకాక. ఇక పళ్ళు ఊడిపోయిన సూర్యభగవానుడు యజమాని దంతాలు అంటే ఏ రోజైనా ఎవడన్నా సూర్యుని ప్రార్థిస్తే వాడి దంతాలతో భోజనం చేస్తాడు. అందుకే మనం ఇక్కడ సూర్యాలయం ఉంది, దాని చుట్టూతో అశ్వత్థ వృక్షం ఉంటుంది, పెద్ద అద్భుతమైన అశ్వత్థ వృక్షం, అది చాలా యుగయుగాలుగా ఉన్న అశ్వత్థ వృక్షం. అది అద్భుతమైన సూర్యభగవానుడి ఆలయం. గోకర్ణ క్షేత్రంలో సూర్యుడు ప్రతి అమావాస్య నాడు వచ్చి శివుణ్ణి అభిషేకిస్తాడు. ఓసారి రాహుకేతువులు వచ్చి, నువ్వు ప్రతి అమావాస్యకి పరమాత్ముడిని అర్చించడానికి వస్తున్నావు, శాశ్వతంగా ఇక్కడే కొలువై నీ చుట్టూ ప్రదక్షిణ చేసే వాళ్ళని అనుగ్రహించు, ఆరోగ్యం ఇమ్మన్నారు. అప్పటి నుంచి సూర్యభగవానుడు ఇక్కడ శాశ్వతంగా విగ్రహ రూపంలో వెలిశాడు. అది మనకి గోకర్ణ మహిమ చెబుతున్నది స్థలపురాణం. కాబట్టి ఆ సూర్యభగవానుడికి మనం తప్పక ఒక్కరోజైనా ప్రదక్షిణ చెయ్యాలి. అందులో ఆదివారం వచ్చింది కనుక రేపు ఏపు పొద్దుటో సాయంత్రమో వీలున్నప్పుడు ప్రదక్షిణ చెయ్యండి. ఎలాగ కుడివైపు కెడితేనేమో ఇక్కడ నుంచి అయ్యవారి ఆలయానికి ఎడుతున్నాం, ఎడం వైపుకి తిరగగానే అక్కడ వెంకటేశ్వర ఆలయం ఉంది, ఆ వెంకటేశ్వర ఆలయంలో శనీశ్వరుడు కూడా ఉన్నాడు. అక్కడికి వెళ్ళడానికి ముందే కుడివైపు ఉంటుందన్నాడు పెద్ద రావి చెట్టు, చిన్ని విగ్రహంతో సూర్యుడు ఉంటాడు, శ్రీ సూర్యదేవాలయం అని ఉంటుంది, దాన్ని తప్పక దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఎందుకు చెబుతానంటే, నేను ఇలా మనందరం సూర్యుడికి ప్రదక్షిణ చేసినప్పుడల్లా సూర్యుడిని పూజిస్తాం కదా, అప్పుడు మన దంతములు ఆయనకి పెడతాయి. ఆ కాసేపు సూర్యుడికి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన దంతాలు మన దగ్గర ఉండవు, ఆయన దగ్గరే ఉంటాయి. అందుకే ఆ సమయంలో మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సూర్యుడికి ప్రసాదం లాంటివి తినకూడదు, ప్రదక్షిణ కూర్చునేదాకా. సూర్యుడికి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎవడైనా ఏదైనా తింటే వాడు మహాపాపి అయిపోతాడు, అటువంటి వాడికి పళ్ళు ఊడిపోతాయి, కట్టుడు పళ్ళే దిక్కుతాయి చివరికి వాడికి. ఈ దంతాలు యజమాన దంతాలు అంటారు. ఈ దంతములతో సూర్యుడా నువ్వు భోజనము చేయుదువుగాక. ఒక్క మాఘమాసంలో రథసప్తమి అని పేరు కలిగిన ఒక సప్తం వస్తుంది, ఆ సప్తమి నాడే యజ్ఞం నాశనం అయ్యింది గనక ఆ రోజు మాత్రం నీకు ఎవరి దంతములు రావు, నీకు మెత్తని ఆహారం పెట్టే ఏర్పాటు చేస్తున్నాను. ఆ రోజు ప్రజలంతా పొద్దున్నే లేచి తలకి స్నానం చేసి ఆవు పిడకల మీద ఆవు పాలతోటి చిక్కుడు రథం మీద పాయసం తయారు చేసి నైవేద్యం పెడతారు, ఆ మెత్తని పాయసం నువ్వు తిందువుగాక ఆ ఒక్కరోజు. అందుకే మనకి మాఘ సప్తమి నాడు ఏం చేస్తాం, రథసప్తం అంటాం. ఆ రోజు మాత్రం ఆవు పిడకల మీదే పాయసం వండుతాం, తర చిక్కుడుకాయలు రథం కిందకు వచ్చి దాని మీద దొన్ని పెట్టి ఆకు దాని మీద పాయసం పెడితే ఈ పాయసం ఆయన ప్రసాదంగా తీసుకుంటాడు, అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది. ఈ నియమం శివుడిచ్చాడు. ఆ తర్వాత కళ్ళు పోయిన వాడికి మేక కళ్ళు పెట్టించాడు. భృగు మహర్షికి గడ్డం అంతా ఊడిపోయిందిగా మొత్తం, అందుకని నీకు ఇక మీదట మేక గడ్డంతో బతుకుదువుగాక అని ఆ పక్కన ఉన్న మేక గడ్డం పెట్టారు. అందుకే కొంతమందికి చూసారో లేదు ఇప్పటికే కాస్త మేక గడ్డంలో ఉంటుంది వాళ్ళ కర్మయోగం, మిగతా అంతా గడ్డం రాదు కానీ ఇక్కడే వస్తుంది. వాళ్ళంతా భృగు మహర్షి యొక్క వారసులు అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కోటి ఇచ్చి ఇంకా ఆఖరిని అందరినీ అనుగ్రహించావు కదా, దక్షయజ్ఞం నాశనం అయిపోయింది, దక్షుణ్ణి కూడా బ్రతికించవా అన్నాడు బ్రహ్మ. మళ్ళీ జాలిపడిన దక్షుడి తలకాయ వెతికి తీసుకురండి అన్నాడు. ఇంకా తలకాయ ఉండదండి, నేను యజ్ఞగుండంలో కాల్చి చేశానన్నాడు వీరభద్రుడు. మరి తలకాయ లేకపోతే ఎలా బతుకుతాడు? ఓ పని చేయండి, ఉత్తరం దిక్కుకే తల పెట్టి పడుకున్న గొర్రె ఒకటి ఉంది, ఆ గొర్రె తలకాయ పట్టుకొచ్చి వీడికి అతికించండి అన్నట. ఆ గొర్రె తల పట్టుకొచ్చి వీడికి పెట్టారు, టక్కన అతుక్కుపోయింది నెత్తి మీద కొమ్ములతో, గొర్రె తలకాయతో దక్షుడు బతికాడు. బ్రతకగానే ఏడుస్తూ కాళ్ళ మీద పడి అంతా గుర్తుకొచ్చింది పాతదంతా, అయ్యో జగన్మాతని కూతురుగా కాని జగన్మాతని దూరం చేసుకున్నానని ఏడ్చాడు, ప్రార్థించాడు. ఆ తర్వాత ఆయన అనుగ్రహించాడు. మళ్ళీ అన్నట్టు దక్షుడు, ఈ గొర్రె మొహంతో ఎక్కడికి వెళ్ళనండి, ఎంతో పూర్వం ఎంతో అందంగా ఉండేది మొహం కాబట్టి సభలోకి వెళ్ళగానే గౌరవించేవారు, ఈ దిక్కుమాలిన మొహంతో వెడితే ఎవరు చూసినా చిచ్చి గొర్రె అని అసహ్యించుకుంటారు, పైగా కలియుగంలో ఏ తురకాడు చూసినా నరికేసి మాంసం వండేస్తాడు గొర్రె తలకాయతోటి, దాంతో నేను కొంచెం బతకడం కష్టం కదండి, హైదరాబాద్లో బతకడం ఇంకా కష్టం కదండి అంటే, అప్పుడు ఆయన జాలిబడి ఈ తల నీకు మాత్రమే అద్దంలో చూసుకున్నప్పుడు గొర్రె తల కింద కనబడుతుంది, తక్కిన వాళ్ళందరికీ మాత్రం పాత తలకాయలాగే కనబడుగాక అన్నాడు. అది ఇంకా మంచిదేగా. అప్పటి నుంచి నాకు కోరిక అనమాట, శివుడి గురించి తపస్సు చేసి మనం కూడా మనకి నెత్తివే జుట్టు ఊడిపోయినా సరే మనకి మాత్రమే ఊడినట్టు కనబడి ఇతరులకు మాత్రం నెత్తి నిండా జుట్టు ఉండేలా కనబడితే బాగుండు అని అలాంటి వరం కూడా వచ్చేందుకు ఎప్పుడొకప్పుడు నేను తపస్సు చేసి సాధించి పెడతాను. అప్పుడు మీకు అందరికీ సాటిస్ఫాక్షన్ అనమాట, మనకు అద్దంలో మన మొహం ఎలా ఉంటేనే బయట వాడికి మాత్రం నిగనిగలాడిపోతున్న జుట్టుతో కనబడిందా, ఏ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోవచ్చు అనమాట. సరే మొత్తం మీద ఏమైతేనే ఆయనకి తలకాయ కూడా యథాప్రకారంగా వచ్చింది. ఇప్పుడు నా భార్య ఎక్కడుందంటే అక్కడ బొగ్గ అయిపోయి యజ్ఞవాటికలో ఉందన్నారు అందరూ కన్నీళ్లు పెట్టుకుని. శివుడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. ఆయన శరీరం ఉన్మాదం తట్టుకోలేకపోయట, అమ్మవారు అంత జగన్మాత సౌందర్యవతి నల్లగా కాలిపోయి కట్టి అయిపోతే, మీరు చూడండి అప్పుడప్పుడు గృహ ప్రమాదాల్లో అగ్ని ప్రమాదాల్లో కాలిపోయి బొగ్గుల్లో కనపడతాయి శవాలు, అప్పుడు మన శరీరం ఏదో తెలియని ఆవేదనకు గురవుతుంది అనమాట, అయ్యో ఎటువంటి శరీరం ఎలా అయిపోయిందని. శివుడు ఉన్మాదంతో ఆ శరీరాన్ని పదం పెట్టి వేసుకుని వికటాట్టహాసంతో భూమండలం పైకి ఎగిరిపోయి తాతవుమడి తిరగడం మొదలెట్టాడు సకల లోకాలు. దాంతో లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయి. అప్పుడు విష్ణువు దక్షిణస్తు త్వరయా తత్ర ధనురుద్యమ్య మార్గణై అవయవాని తాని తత్తత్ స్థానేషు చాపతత్తు. వెంటనే విష్ణుమూర్తి శివుడి భుజం మీద అమ్మవారి శవం అలా పక్కులా ఉన్నంత వరకు ఆయనకి కోపం అలాగే ఉంటుంది, తాండవం ఆడతాడు, ప్రమాదంతో ఉంటాడు, దానితో లోకాలు నాశనం అయిపోతాయి, ఆయన నృత్యం ఆపడం కష్టం. కాబట్టి ముందు శివుడి భుజం మీద ఉన్న ఆ శరీరం ముక్కలు ముక్కలు చేసేస్తాను అని ధనురుద్యమ్య ఆయన దగ్గర శారంగం అని ఒక కోదండం ఉంది, విల్లు, ఆ విల్లు ఎక్కుపెట్టి మార్గణైహి అంటే బాణములతో, ఒక బాణం కాదు 108 బాణాలు వేశాడు. ఈ 108 బాణాలతోటి ఆ మొత్తం శరీరాన్ని ముక్కల కింద కొట్టాడు. 108 ముక్కలు చిన్న భిన్నమై నేల మీద పడ్డాయి. పడిన చోట లంకాయాం శంకరీదేవి ఇలా ఒక్కొక్క చోట పడి ఒక్కొక్క చోట అమ్మవార్ల యొక్క ఆలయాలు ఏర్పడ్డాయి. పడి పడ్డంతో బ్రహ్మదేవుడు ఒకేసారి 108 రూపాలతో వాటన్నిటికీ గుళ్ళు కట్టాడనమాట. ఆ 108 18 పీఠములకి అష్టాదశ శక్తి పీఠములనే పేరుతో ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. ఆ ప్రాముఖ్యం పొందిన స్థానాలని మనం అందరం చాలా పర్యాయాలు దర్శించాం. ఇదిగో రేపు మళ్ళీ సెప్టెంబర్లో లంకాదేవి శంకరీదేవి దగ్గరికి వెడుతున్నాం కాబట్టి మళ్ళీ అందరూ కూడా టింగరంగాని పాస్పోర్ట్లు డబ్బులు సిద్ధం చేసుకోండి. అంటే ఎంతో పూర్వం వచ్చిన వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా కొత్తగా వచ్చేవాళ్ళు తప్పక రండి. అయ్యో గురువుగారు మాకు పోర్టులు ఉంది కానీ పాస్ లేదండి అంటే ఏముంది, అప్లై చేస్తే వారం రోజుల్లో పాస్పోర్ట్ ఇచ్చేస్తారు, ఇప్పుడు చాలా తేలిగ్గా వచ్చేస్తుంది. ఇలాంటి అవకాశం తప్పితే నాకే అనుమానం, మళ్ళీ పెడతానో లేదు. అసలు 2 లక్కకి మళ్ళీ వెళ్ళకూడదు అనుకున్నాను. అయినా అందరూ బాగా బతిమాల బట్టి కోరిక పెట్టి సర్లే వాళ్ళ కోసం శిష్యులు బతిమాలతో పెట్టాం. అనుభవపూర్వకంగా పెడతాం గనక దానికి తోడు ఎంతో పూర్వం 2 యజ్ఞం చేయించిన అనుభవం కూడా ఉంది గనక ముమ్మారు పెడుతున్నాం గనక తప్పక మీలో ఎంతో పూర్వం దాని వాళ్ళంతా కూడా రావడానికి ప్రయత్నించండి. అదేం పెద్ద కదా ఈ రోజులే ఉందండి, గట్టిగా 7 వాళ్ళు చూడటం మానేస్తే 30,000 రెడీ అయిపోతాయి. 30,000 వచ్చాయంటే అలాగే వెళ్ళొచ్చేస్తాం, ఏ ముప్పు లేకుండా. సరే మొత్తం మీద ఈ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. ఇది అయిన తర్వాత అప్పుడు శివుడు శాంతించి కైలాస పర్వతం హిమాలయ పర్వతాన్ని దగ్గరికి వెళ్ళి హిమవంతుడితో కలిసి ఆదిపరాశక్తిని జగన్మాతని నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్వతాం తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం అంటూ దుర్గా సూక్తాన్ని చదివి అమ్మని ప్రార్థించారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యింది. నాయనలారా, ఈ హిమవంతుడు కారణజన్ముడు, ఇతని భార్య మేన, వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఆరాధిస్తే నేను మళ్ళీ సతీరూపాన్ని వారి ద్వారా భూలోకంలో ఆవిర్భవింప చేస్తాను. పర్వతానికి పుట్టి పార్వతి అని పేరు తెచ్చుకుంటుంది. ఆ పార్వతి చేపడితే ఆయన ధ్యానపుత్రం నుంచి బయటకు వస్తాడు, లోకాలన్నీ తిరిగి శాంతి వహిస్తాయి. కాబట్టి ఓ హిమవంతుడా, ఈరోజు నుంచి నారద మహర్షి దగ్గర పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా పొంది సంవత్సర కాలం పాటు కఠోర దీక్షతో భార్యాసమేతంగా తపస్సు చెయ్యి అన్నది అమ్మవారు. హిమవంతుడు తన భార్య మేనాదేవితో కలిసి ఒక 1 కాలం నారదుణ్ణి గురువుగా చేసుకుని అయ్యవారి మంత్రం నమశివాయ మంత్రం జపం చేశాడు. ఎప్పుడు అయ్యవారిని తలుచుకోకపోతే అమ్మవారు కూతురుగా పుట్టే పుట్టదు. అక్కడ ఆ ఇద్దరికి ఉన్న అవినాభావ సంబంధం అటువంటిది కనుక 1 కాలం నమశివాయ నమశివాయ అంటూ కఠోర దీక్షతో ఆ మహానుభావుడు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకుని జగదంబ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోంది. అమ్మ, నాకు చిన్న అనుమానం, నేను చేసిన జపమేమో నమశివాయ అంటూ శివుడి కోసం, కానీ నువ్వు ప్రత్యక్షమయ్యావు, నువ్వు కూతురుగా కావాలని మేము కోరితే అయ్యవారి మంత్రం చేయమన్నావు ఏమిటంటే శివుడు నా అర్ధభాగం, నేను శివుడికి సమర్థ భాగం, నేను ప్రకృతిని ఆయన పురుషుణ్ణి, ఈ చరాచర జగత్తంతా ఒకప్పుడు రూపము గుణము లేని నా అపార దివ్యశక్తి, అది ఆదిశక్తి, ఆ ఆదిశక్తి ఒకప్పుడు రెండుగా విభజింపబడింది. అందులో ఒకటి నేనైతే, రెండవది ఈశ్వరుడు. ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే నేను అతనికి భార్యగా అవ్వడానికి నీ ఇంట్లో పుట్టడం కుదరదు. అందుకే ఈశ్వరానుగ్రహం కలగడం కోసమని నిన్ను శివమంత్రం చేయమన్నాను. గురూపదేశం లేని మంత్రం పనిచెయ్యదు. అందుకే నారద మహర్షిని గురువుగా చేసుకోమన్నాను. ఆయన అనుగ్రహం పొందారు, భక్తితో జపం చేశారు, సిద్ధించింది మంత్ర ప్రభావం మీకు. ఇప్పుడు నేను త్వరలో ఈ మేనాదేవి గర్భంలో కూతురుగా పుడతాను. దానికి ముందు నీకు చాలామంది కొడుకులు పుడతారు. ఆఖరణ చివరగా నేను కుమార్తెగా పుడతాను. నీ జన్మ ధన్యమవుతుందని అమ్మవారు మాయమైపోయింది. మేనాదేవి, హిమవంతుడు సంతోషంగా తమ గృహానికి గడిపోయారు. హిమవంతుడికి రెండు రూపాలు ఉంటాయి. ఒకటేమో కొండర ఆకారం, రెండవది ఏమిటనమాట, ఒకటి స్థావరము, ఒకటి జంగమము అంటాం. మనందరం కదులుతాం, కదిలే వాళ్ళందరూ జంగమాలు. కదలకుండా పుడితే స్థావరము. చెట్లు ఉన్నాయి, కదలవు. ఒక చోట పాతి పెడితే అక్కడే ఉంటాయి, మనం కదలచకపోతే. కాబట్టి దానికి స్థావరము అని పేరు. అలాగే కొండలు కూడా అలా పడుంటాయి, అందుకని స్థావరములు అంటారు. అలా కాకుండా పశువులు, పక్షులు, ఇవి మనలాంటి నరులు, మనందరం కూడా జంగములు. అంటే ఒక చోటి నుంచి మరొక చోటకి వెళ్ళగలరు, గమనము కలిగి వీటికి గమనం ఉన్నది. దేవతలకి, సముద్రుడికి రెండు రూపాలు ఉంటాయి. అనగా సముద్రుడు నీళ్ల రూపంలో ఉంటాడు, ప్రార్థిస్తే కిరీటంతో నాలుగు చేతులతో పురుష రూపంతో ప్రత్యక్షమవుతాడు. అంటే స్థావరము, జంగము, రెండు రూపాలు ఉన్నాయి. కాళ్ళతోటి చెక్కతోటి ఉంటాడు, మళ్ళీ మహారాజ వేషంతో ఉంటాడు. రెండు రూపాలు కలిగిన హిమవంతుడు తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు భార్యతో పాటుగా. అక్కడి నుంచి అమ్మవారి అనుగ్రహంతో వరుసగా హిమవంతునికి 60 మంది కొడుకులు పుట్టుకొచ్చారు. అందరిలోకి పెద్దవాడి పేరు మైనాక పర్వతం. ఆ మైనాక పర్వతమే హనుమంతుడికి సాయం చేయడానికి సుందరకాండలో కనబడ్డాడు చూసారా, ఆయన మైనాకుడు. అందులో చిట్ట చివరివాడి పేరు గోవర్ధన పర్వతం. ఈ గోవర్ధన పర్వతాన్ని హనుమంతుడు తన చేత్తో ఎత్తుకుపోయాడు. ఏది, రాముడు సేతువు కడుతున్నప్పుడు తీరా రామచంద్రుడు ఏమన్నాడు, ఎక్కడి వాళ్ళక్కడ తమ చేతుల్లో ఉన్న కొండల్ని చెట్టని వదిలేయండి, బ్రిడ్జి కట్టడం పూర్తయిపోయింది అన్నాడు. ఎక్కడో హిమాలయ పర్వతంలో ఉన్న గోవర్ధన పర్వతాన్ని హనుమంతుడు పీక్కుపోతూ ఉంటే తీరా రాముడి కాళ్ళ దగ్గర లేను, హిమాలయ పర్వతాల్లో లేను అని దుఃఖించాడు గోవర్ధను. చాలా గొప్ప కథలండి అసలు ఇది. రాముడు నలుడి ద్వారా వంతెన కట్టిస్తూ కొండల్ని చెట్లని తీసుకురమ్మన్నాడు కదా, దాంతో హనుమంతుడు మొదలైన వాళ్ళు తలో చోటకి వెళ్ళి కొండరాళ్ళు పట్టుకొచ్చారు, శిఖరాలు పీక్కొచ్చారు, చెట్టు పీక్కొచ్చారు, ఇవన్నీ నలుడు వంతెన కింద కడుతున్నాడు. ఆఖరణ ఇంకా చిట్ట చివర రోజున గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు అనమాట హిమాలయాలకి హనుమంతుడు. పర్వతం దగ్గరికి వెళ్ళి హుమ్మని పెకలించబోయాడు. అస్సలు పర్వతం బెసకలేదు. జై శ్రీరామ్ అన్నాడు, అయినా బెసకలేదు. అప్పుడు ఏమయ్యా రాముడి కోసం సాయం చెయ్యవా అని అడిగితే, రాముడికి ఎందుకు సాయం చేయను, కానీ రాముడి కాళ్ళ కింద పడి నేను నలగాలని నా కోరిక, నువ్వు రాముడి కాలి కింద తప్పక వేస్తానంటే నేను నీ కూడా వస్తానన్నాడు. ఇదేంటో ఇలా అడుగుతావు, అసలు నేను పీకేదే రాముడి కాళ్ళ కింద పడడం కోసం కదా అన్నట్ట, ఏమో నాకు అనుమానంగా ఉందన్నాడు ఆయన. అయినా పర్వాలేదు, నిన్ను రాముడి కాళ్ళ కింద వేస్తాను అని హనుమంతుడు మాట ఇచ్చి గోవర్ధన పెకలించగలిగాడు. తనంత తాను కావాలని పెకలింపబడతానని సంకల్పిస్తే తప్ప గోవర్ధనాన్ని పెకలించడం ఎవరి వల్ల కాదు గనక. ఆ విధంగా గోవర్ధనాన్ని పెకలించాడు. తీరా కుడి చేత్తో పుచ్చుకుని హనుమంతుడు వస్తూ ఉండగా రామచంద్రుడు అక్కడి నుంచి ఏమన్నాడు, బ్రిడ్జి కట్టడం పూర్తయిపోయింది వంతెన, కాబట్టి ఎక్కడి వారు అక్కడ చేతిలో ఉన్న వస్తువులు కింద ఉన్న చోటే మళ్ళీ కదల్చకుండా అక్కడ పారేసి వచ్చేయండి అన్నాడు. దాంతో హనుమంతుడు ఢామని కొండను కింద పారేశాడు. అప్పుడు ఆ కొండ బృందావనం దగ్గరకు వచ్చిందనమాట. వెంటనే గోవర్ధన పర్వతం, ఆగవయ్యో హనుమ, నేను కదలను బాబోయ్ అంటే రాముడి కాళ్ళ కింద వేస్తానని కదిలించావా, నువ్వు మాట ఇచ్చావని కదా నేను మా నాన్నగారి దగ్గర నుంచి కదిలాను, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మధ్యలో పారేస్తావా, అయితే రాముడి కాళ్ళ కిందైనా వెయ్యి, లేదా తీసుకెళ్ళి మా నాన్నగారి దగ్గర పెట్టు, మా ఫ్యామిలీకి దూరం చేసేస్తావా, అందులో మేము అన్నదమ్ములు ఎంతో ఐకమత్యంతో ఉంటాం, అటువంటిది మమ్మల్ని వదిలించేస్తావా, మేమేమైనా ఆస్తుల కోసం కొట్టుకునే అన్నదమ్ములమా, కాదే అనగానే నేనేం చేయనయ్యా, నిన్ను తీసుకెడదాం అనుకున్నాను కానీ రాముడు ఎక్కడి వారక్కడ చేతిలో ఉన్న వస్తువులు అక్కడే నేల మీద పారేయమన్నాడు, రామాజ్ఞ కాదనకూడదు, అది మహాప్రమాదం, వెనక్కి తీసుకెళ్లే అధికారం లేదు నాకు, ముందుకు తీసుకెళ్లే అధికారం లేదు, అందుకే ఇక్కడ పారేశాను అనగానే, ఏమైనా సరే నువ్వు నన్ను అయితే రాముడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన పాదాల కిందైనా పెట్టు, లేదా వెనక్కి తీసుకెళ్లి యథాస్థానంలో ఉంచు, లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్ట. పర్వతాలు కూడా కావాలని ఆత్మహత్య చేసుకునేవి, అంటే తమ రాళ్ళు తామే విరిచేసుకుని చచ్చిపోయేవి. ఇప్పుడు కలియుగంలో అయితే ఆత్మహత్య చేసుకోకర్లా, కొంతమంది ఉంటారు బాంబులు పెట్టి వాళ్ళే చంపేస్తారు. ఆ రోజుల్లో పాపం అలాంటి వాళ్ళు లేరు కనుక నేను చచ్చిపోతానని కానీ నాయన చచ్చకు నాయన చచ్చకు అని వెంటనే హనుమంతుడు పరిగెత్తుకొచ్చి రాముడి దగ్గరకు వచ్చి, రామచంద్ర ప్రభు పాపం గోవర్ధనం ఏడుస్తున్నాడు, ఆయన్ని అన్యాయం చేసిన వాడిని అయ్యాను, నేను మాటిచ్చాను పైగా నీ కాళ్ళ కింద పెడతానని, నన్ను క్షమించి అతన్ని ఇక్కడికి తీసుకురానిమ్మంటే రాముడు చిరునవ్వు నవ్వి వాడు కొంతకాలం పాటు రామా రామా అని నన్ను గురించి తలుచుకోవాలి, అప్పుడు వాడికి పుణ్యం వస్తుంది పాపం నశిస్తుంది. నువ్వేమో వాణ్ణి నా కాలి కింద వేస్తానన్నావు, నాకు అతనంటే చాలా గౌరవం, ఎందుకంటే పార్వతీదేవికి తమ్ముడు గనక, అన్నగారు గనక, పార్వతీ సోదరుల్ని కాళ్ళ కింద పెట్టి నొక్కను నేను, భవిష్యత్తులో కృష్ణావతారంలో కుడి చేత్తో పైకెత్తుతాను, అలా గౌరవిస్తానని చెప్పి అప్పటిదాకా రామకృష్ణ రామకృష్ణ అనుకుంటూ బతకమను అనగానే బ్రహ్మానందం కలిగి హనుమంతుడు వెనక్కొచ్చి, నాయన రాముడేమో కాళ్ళ కింద వేసుకోవడానికి ఇష్టపడ్డంలా నిన్ను, నువ్వు కొంతకాలం తపస్సు చేయి, రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ అంటూ జపం చేసుకో. ఆ రామచంద్రుడు కృష్ణుడిగా ఇక్కడికి వస్తాడు బృందావనంలో, అప్పుడు నిన్ను కుడి చేత్తో, మళ్ళీ ఎడం చేత్తో కూడా కాదు, కుడి చేత్తో గౌరవంగా పైకెత్తుతాడు. హాయిగా ఆయన చేతిలో ఉండి 7 రోజులు ఆ తర్వాత మళ్ళీ భూమి మీద చేరతావు. ఇంకేముంది, నీకు ఆ జన్మలోనే మోక్షం, ఇంక నిన్ను జగత్తంతా గోవర్ధన పర్వతం గోవర్ధన పర్వతం అని కొనియాడుతుంది, నీ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతుంది, పురాణాలలోను సినిమాలలోను నాటకాలలోను అన్ని చోట్ల, ఆఖరికి మానవులు కూడా గోవర్ధన్ గోవర్ధన్ అని పేర్లు పెట్టుకుంటారు. దాంతో నువ్వు జగత్ ప్రసిద్ధికి ఎక్కుతావు, యుగాంతంలో శాశ్వతంగా వైకుంఠానికి పోతావు అని కానీ అమ్మయ్యా అనుకుని అప్పటి నుంచి పాపం గోవర్ధనం బృందావనంలో కూర్చున్నారన్నమాట, కృష్ణారామ కృష్ణ అనుకుంటూ, అప్పటి నుంచి రామకృష్ణ అనుకోండి రా అని ఒక సామెత పుట్టిందనమాట. ఈ విధంగా గోవర్ధనాన్ని అనుగ్రహించాడు. ఇక ఆఖరణ ఈ 60 మంది పర్వతాలు పుట్టుకొచ్చాక వరుసగా, ఈ మేరువు మొదలైన వాళ్ళంతా పుట్టాక, అందులోదే మందర పర్వతం కూడా, దాంతోపాటుగా గంధమాదన పర్వతం, హనుమంతుడు ఇప్పటికి కూడా దాని మీదే ఉండి జపం చేసుకుంటూ ఉంటాడు. ఆ గంధమాదన పర్వతం కూడా హిమాలయ పర్వతం కొడుకులే, హిమాలయ పర్వతం కొడుకులు 60 మంది గొప్పవాళ్ళే, అందరి పేర్లు గొప్పవే, కానీ అన్ని పేర్లు కొందరు గుర్తుండవు, కొన్ని పేర్లు ప్రసిద్ధికి ఎక్కుతాయి. ఎంత గొప్పవాళ్ళైనా అందరిని ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం, ఎవరు ముఖ్యులో వారు మాత్రం జగత్ ప్రసిద్ధికి ఎక్కారు. ఆ కర్ణ ఒకనాడు పూర్ణిమ నాడు శుభగడియలలో అమ్మవారు మేనాదేవి గర్భంలో ప్రవేశించింది. మేనాదేవి ఆనందంతో పులకించిపోయింది ఆ సమయంలో. అసలు 3 అక్కచెల్లెళ్ళు ఉన్నారు, ఆ 3 అక్కచెల్లెళ్ళు శాపవశాత్తు భూలోకంలో పుట్టారు. ఆ 3 అక్కచెల్లెళ్ళలో ఒక ఆవిడ మేనాదేవి, హిమవంతుడి భార్య, అమ్మవారు పార్వతిగా కూతురుగా పుట్టింది. ఇంకొక ఆవిడ జనక మహారాజు గారికి భార్య అయ్యింది, అదిగో ఆవిడకి లక్ష్మీదేవి సీతాదేవిగా కూతురుగా చేరింది. మరొక ఆవిడ ధన్య, ఆవిడ వృషభానుడు అనేటటువంటి వైశ్యుడికి భార్య అయ్యింది, రాధాదేవి జగన్మాత కూతురుగా పుట్టింది. ఈ 3 అక్కచెల్లెళ్ళ కథ చాలా పెద్దది శివపురాణంలో. ఇప్పుడు మనకున్న 7 రోజుల్లో ఈ కథలన్నీ చెప్పుకుంటే అసలు పార్వతీ కళ్యాణం కష్టమైపోతుంది కనుక 7 రోజులు ఎంత గింజుకుని అవదండి. 4 భాగాలు శతకోటి రుద్ర సంహితతో కలిస్తే 32,000 శ్లోకాలు, మనం 3 భాగాలే చేసుకుంటే 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాల కథ చెప్పాలంటే ఎన్ని గంటలు చెబితే అవుతుంది రోజుకి? 24 గంటలు సరిపోదు రోజుకి, 7 రోజులు సరిపోదు. అంతటి మహోత్కృష్ట గ్రంథం, అందుకే పారాయణ చేయిస్తూ అందులో ఉన్న కొన్ని ముఖ్యమైన గాథలు మాత్రమే మనం పురాణ రూపంలో ప్రవచించుకుంటున్నాం, లేకపోతే 1 సంవత్సర కాలం చెబితే కొంత న్యాయం అవుతుంది అన్నమాట దానికి. అంత పెద్ద మహాద్భుతమైన గ్రంథం శివపురాణం అంటే, అందులో ప్రత్యక్షరం మంత్రశ్లోకమే. ఇప్పుడు జగన్మాత ఈ మేనాదేవి గర్భంలో ప్రవేశించింది. ఆవిడ ప్రవేశించినప్పటి నుంచి ఈవిడికి ముఖంలో ఏదో తెలియని కాంతి రావడం మొదలుపెట్టిందట. పొన్నమ్మ నాటి కళానిధి కన్న మహేంద్ర ఆశ చెలువు కలిగి నరేంద్ర. తూర్పు దిక్కున పూర్ణిమ నాడు చంద్రుడు ఉదయిస్తే ఆ దిక్కు ఎలా ధగధగా వెలిగిపోతుందో అమ్మవారు పార్వతీదేవి కడుపులో పడగానే మేనాదేవి ముఖం అంతలా ధగధగలాడిపోవడం మొదలుపెట్టింది. ఆవిడ కడుపులో పడగానే ఈవిడికి మట్టి తినాలనే కోరిక కలిగిందిట. అదేమిటో తెలియదు కానీ పూర్వం గర్భవతులు మట్టి తినేవారు, ఇప్పుడు తింటున్నారో లేదో తెలియదు కానీ పూర్వం బియ్యం ఏరడం అని పూర్వం పనులు చేసేవారులేండి ఆడవాళ్ళు. అందుకని ఇంట్లో కూర్చుని బియ్యం చేట్లో పోసుకుని ఏరి పక్కనకి వేసేవారు మట్టి బిడ్డలు. ఆ మట్టి బిడ్డలు తక్క నొట్టు వేసుకునేవారు. అలాగా ఈవిడికి మట్టి రుచి అయింది. ఎందుకంటే పగతుర్రు మన్ను చర్రగా శత్రువులు మట్టి గరిచిపోవడానికి వీలుగా, అంటే శత్రువుని నాశనం చేస్తున్నాను సుమా అని చెప్పడానికి ఈవిడ మట్టి తినడం మొదలెట్టింది. క్రమంగా పొట్ట బరువు అయ్యింది. దాంతో ఏమైంది, శత్రువులకి గుండె బరువు అయిపోయింది, పాపాత్ములకి ముఖం పాలిపోయింది, దుర్మార్గులకి ముఖం పాలిపోవడం మొదలుపెట్టింది. నడవడం కష్టమైంది. గర్భవతులు కొంచెం వేగంగా నడవలేరుగా, కొంచెం మెల్లిగా నడుస్తుందట మందగమనం. శత్రువులకు అడుగులు కూడా వెయ్యడం తడబడడం మొదలయ్యింది. ధరణీదేవి పులకించిపోయింది. ఎందుకంటే భూభారం తగ్గబోతోంది కనుక. జగన్మాత ఆవిర్భవించిందంటే భవిష్యత్తులో మహిషాసురాదులు, సుంభరి సుంభాదులు, మహాదుర్మార్గులు ఎంతోమంది నశించిపోతారు. అందుకని నారదాది మహర్షుల ముఖాలు వికసించడం మొదలుపెట్టాయి. ప్రమదగణాలు పొంగిపోవడం మొదలుపెట్టారు. ఇంద్రుడికైతే మహోత్సాహం కలిగింది, ఇంకా నాకు స్వర్గసింహాసనం దక్కుతుందని. ఈ విధంగా ఎక్కడి వాళ్ళు ఎక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆనందపడుతున్నారు. ఆ సమయంలో పూర్వకాలంలో దితి దగ్గరికి ఒకనాడు కొంతమంది రాక్షసులు వచ్చారు. అమ్మా దితి, దితి అంటే కశ్యప ప్రజాపతి రెండవ భార్య, అమ్మా దితి అనుగ్రహించన్నారు. ఏమర్రా మీరంతా నా దగ్గరకు వచ్చారంటే ఏం చెప్పమంటావు, ఎంతో పూర్వం నీకు ఇద్దరు కొడుకులు పుట్టారు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే కొడుకులు. వాళ్ళని విష్ణుమూర్తి వరాహ రూపంలో నరసింహ రూపంలో చంపేవతల పారేశాడు. ఎప్పటికప్పుడు ఈ దేవతలంతా కుట్ర పన్ని మా రాక్షసుల్ని సర్వనాశనం చేస్తున్నారు. రాక్షసులకి నాయకుడు లేకుండా పోయాడు. దేవతల చేతిలో నాశనం లేని మహావీరుడైన కుమారుండొకడి కనవమ్మ అని దితిని దేవతలంతా ప్రార్థించారు, రాక్షసులంతా ప్రార్థించారు. వెంటనే దితి గడ్డం కింద చెయ్యి పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. భర్తగారు కశ్యప ప్రజాపతి తరచుగా వారానికి ఒకసారి ఒక భార్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అందులో రెండో భార్య దితి దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి భర్తకే చూడలేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు తాగడానికి. ఇలాగే గడ్డం కింద చేయబెట్టుకుని ఏదో పోయినట్టు ఏడవడం మొదలెట్టింది. వెంటనే ఈయన గడ్డం పట్టుకుని బతిమాలి, భార్యామణి ఎందుకు ఏడుస్తున్నావు, అందరికీ దాన ధర్మాలు బాగా చేస్తున్నావా, నీ కోడళ్ళు భర్తలు పోయిన వాళ్ళు బతికే ఉన్నారు కదా, హిరణ్యాక్షుడి భార్య హిరణ్యకశిపుడి భార్య వీళ్ళంతా వైధవ్యంతో అప్పుడప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారా, లేక నీకేమైనా సేవ చేస్తున్నారా, ఇక నీ మనవలు ఉన్నారే శంబరాసురుడు మొదలైన వాళ్ళు వాళ్ళేం చేస్తున్నారు, అందరూ బాగున్నారు కదా, నీ ఇల్లంతా బాగానే ఉందే, ఎక్కడ చిట్లిపోలేదు, కప్పు బాగానే ఉందే, మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఇల్లు బాగున్నంత మాత్రం చేత అందరూ సంతోషంగా ఉంటారేమిట్లండి అంది. పోనీ నీ ఏడుపు కారణం ఏమిటి చెప్పండి ఆయన. నాకు పుట్టిన కొడుకులు ఎప్పటికప్పుడు దేవతల కుట్ర వల్ల చచ్చిపోతున్నారు, ఈసారి దేవతల కుట్రకు లొంగకుండా దేవతల్ని నాశనం చేసి శాశ్వతంగా బ్రతికే అపూర్వమైన శక్తులు కలిగిన కొడుకు ఒకడు కావాలి నాకు అనగానే పిచ్చిదాన. మన పిల్లలు సుఖంగా ఉండాలంటే కేవలం వరాల వల్ల కాదు, బుద్ధి వల్ల బాగుంటారు వాళ్ళు. దేవతలు ఎప్పుడూ కూడా లోక శ్రేయస్సు కోరతారు. లోకానికి శ్రేయస్సు కోరుకున్నవాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. ఇతరులను నాశనం చెయ్యాలి, ఇతరుల ఆస్తులు కొల్లగొట్టాలి, ఇతరుల భూములు ఆక్రమించాలి, ఇతరుల భూముల్లో ఎర్రజెండాలు పాతాలి అనుకున్న నీచుడు ఎప్పుడు నశించిపోతాడు. అందువల్ల నీ కొడుకుల బుద్ధి లోకద్రోహం చెయ్యటం. లోకద్రోహులు ఎప్పుడు సుఖంగా ఉండరు. అనగానే ఏమో నాకు కావాలి కొడుకు అనగానే, అయితే ఓ పని చెయ్యి, నేను నీకు గర్భం ప్రసాదిస్తాను, గర్భవతిగా ఉన్నంతకాలం పగటిపూట నిద్రపోకు, గడప మీద కూర్చుని జుట్టు దువ్వుకోకు, పాచిముఖంతో ఎవరినీ పలకరించకు, జుట్టు ఎప్పుడు విరబోసుకోకు, జుట్టు విరబోసుకుని తిరిగేటటువంటి స్త్రీలకి క్రూరులైన కొడుకులు పుడతారు, మాట వినని వాళ్ళు పుడతారు. అందుకే గర్భవతులు ఎప్పుడు జుట్టు విరబోసుకోకూడదు, విరబోసుకుంటే పిచ్చ కొడుకులు పుడతారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయినా తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. మీరు చూశారు లేదు చూడండి, ఎప్పుడైనా సరే జుట్టు విరబోసుకు తిరిగేటటువంటి గర్భవతులకి పుట్టిన పిల్లలు పెద్ద అయ్యాక ఎంత పొజిషన్లో ఉంటే మనకు ఉపయోగం ఉంది, మా తల్లిదండ్రుల మాట మాత్రం వినరు, దానికి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అందుకే గర్భంతో ఉన్నప్పుడైనా కనీసం జడ అనేది వేసుకోవాలని శాస్త్రం చెబుతుంది. మళ్ళీ నన్నేం అడగండి, ఇదంతా వేదవ్యాసుల వారు పురాణాల్లో చెప్పాడు. అందువల్ల ఒక్క యజ్ఞము చేసి అవభృత స్నానం చేసినప్పుడు మాత్రమే కాసేపు దుట్టు విరబోసుకోవాలి, తప్ప తప్పిరికాళ్లలో కనీసం మూడైనా వేసుకోవాలన్నమాట. నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదా, మలమూత్ర విసర్జనకు వెళ్ళొచ్చాక స్నానం చేయడమో లేక కాళ్ళు కడుక్కోవడమో చెయ్యాలి. ఈ నియమాలు పాటించావంటే నీకు బలవంతుడైన కొడుకు పుడతాడని కానీ ఆవిడ అలాగేనన్నది. ఆవిడ నియమాలు బాగా పాటించింది, ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. వాడు నేల మీద పడగానే నేల పగిలిపోయింది ఒక దెబ్బకి, వాడు గడప మీద పడితే గడప విరిగిపోయింది. వాడి కోసం పాలు పట్టుకొచ్చింది ఇటీవిడ, మంచి ఒక బంగారపు గిన్నెతో పాలు పట్టుకొస్తే వాడి చేత్తో అలా కొట్టగానే ఆ గిన్నె తుక్కు తుక్కు అయిపోయింది. మరి మాయిదారి కుర్రాడు ఇలా ఉన్నాడు ఏమిట్రా అన్న అనుమానం వచ్చి ఈవిడ ఆ పక్కన ఒక బండరాయి మీద వీడిని ఇలా పారేసింది. ఆ బండరాయి కాస్త కారప్పొడి, గారెల్లోను ఉప్మాల్లోను వేసుకోవడానికి రకరకాల పొళ్ళు తీసుకొస్తుంటారు చూసారా యాత్రలో, అలా పొడిపొడి అయిపోయిందిట. ఈవిడికి మతిపోయి భర్తను పిలిచి, ఇదేంటండి కుర్రాడు ఎక్కడ పడితే అక్కడ అదంతా గుండపిండి అయిపోతుంది అనగానే, మరి ఏమనుకున్నావు నువ్వు మంచి బలవంతుడైన కొడుకు కావాలన్నావుగా, వీడి శరీరం వజ్రంలాగా దృఢంగా ఉంటుంది కాబట్టి వీడికి వజ్రాంగుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు ఆయన. వాడి పేరు వజ్రాంగుడు. వాడు పుట్టి పుట్టగానే అంత బలవంతుడు. వాడు ఆడుకోవడానికి ఎవరికైనా దగ్గరికైనా వెళ్ళి కబాడి కబాడి అన్నాడా, అవతలాడు బాడీ, వాడి బాడీ కనబడేది కాదు. ఈ విధంగా వీడు మహావీరుడై విజృంభించాడు, పెరిగాడు. ఆ తర్వాత బ్రహ్మ కోసం తపస్సు చెయ్యమన్న తల్లి బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు వాడికి చాలా వరాలు ఇచ్చాడు. ఆ వరాలతో విజృంభించి తల్లి దగ్గరకు వచ్చాడు. అమ్మా నీ కోరిక ఏమిటంటే దేవతలను చుట్టుపూడ్చి ఈడ్చుకొచ్చిన కాళ్ళ మీద భారీ నాయన అంది. ఇంకేముంది, క్షణాల్లో ఘోర యుద్ధం చేసి ఇంద్రాది దేవతలందరినీ జుట్లు పుచ్చుకుని ఈడ్చుకొచ్చి వాళ్ళమ్మ కాళ్ళ మీద వారేశాడు. ఎరా ఇంద్ర ఎలా ఉందండి ఆవిడ, పిన్ని నువ్వు మా తల్లి లాంటిదానివి, ఎంత అదృష్టం నీ పాదాల మీద పడటం. ఇంద్రుడి దగ్గర ఈ టెక్నిక్ ఉంది, అందుకే బతుకుతున్నాడు ఆయన. చావు దెబ్బలు తిన్నప్పుడు ఏ ఇలా చేస్తావా అనకూడదు. అక్కడ ఎంతో జాతకం, మహాజాతకం లేకపోతే కన్న తల్లి తర్వాత తల్లివి సొంత అక్క చెల్లెళ్ళు మీరు. అందులో చిన్నప్పటి నుంచి పిన్ని నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నువ్వు పిన్నివా బంగారు గిన్నివి, నువ్వు తన్నినా నాకు బాగుంటుంది అన్నాడు. నాయన ఇంద్ర నువ్వు ఎంత బుద్ధిమంతుడు అనుకోలేదురా అంది. నేను ఎప్పుడు బుద్ధిమంతుడినే పిన్ని, ఏదో అప్పుడు అన్నదమ్ములకి తగాదా వచ్చింది కానీ అని తల్లి పాదాలు పట్టుకోగానే, నాయన వజ్రంగా ఇంద్రుడు ఇంత సేవ చేస్తున్నాడు వదిలేయి నాయన అంది. అనగానే పిన్ని ఎంత బలవంతుడి కన్నావు, మేము అన్నదమ్ములమే కదా, మేము ఐక్యమత్యంతో ఉండేటట్టు చేయకూడదా అనగానే, సర్లేరా నాయన వజ్రంగా వీడితో స్నేహంగా ఉండు, ఈ మీ ఇద్దరు స్నేహితులు పండి అన్నది ఆవిడ. ఆవిడ కూడా కొంచెం బోళాబోళి మనిషి, ఇట్టే లొంగిపోతుంది నాకు మళ్ళీ. ఈ అమాయకులు కొంతమంది ఉంటారు అలా దండం పెడితే లొంగిపోతారు. సరే ఇప్పుడు ఇలా లొంగిపోగానే హాయిగా ఇంద్రుడు వెళ్ళి, వజ్రంగా నీ భూరాజ్యం నీది, స్వర్గం నాది, మన ఇద్దరు అన్నదమ్ములమే, ఇక మీదట మనం కజిన్స్ కాదు ఒరిజినల్ బ్రదర్స్ అనగానే ఆయన అంగీకరించాడు. కొద్ది రోజులు బాగానే గడిచింది. ఈ పక్కన పొడిచేవాళ్ళు ఉంటారుగా రాక్షసులు, వీళ్ళు ఊరుకోరు. వీళ్ళన్నారు, ఏమయ్యా ఇంత అమాయకుడివి, మా అందరికీ రాజుగా ఉంటాం అనుకుంటే ఇంత లొంగిపోతాం అనుకోలేదు, మీ అమ్మ అమాయకురాలు, ఇంద్రుని ఎప్పుడు నమ్మకూడదు, కపటి వంచకుడు దాంభికుడు జంభారిని దంభోళి లాగి నేల మీద పారేయాలి. నా మాట విను, వాడి వల్ల భయంతో మేము పాతాళానికి పోయాం, నువ్వైనా దిక్కుగా ఉంటావంటే నువ్వు కూడా బొట్లో పడ్డావు అని బాగా రెచ్చగొట్టేశారు. అయినా స్వర్గం వాళ్ళని నమ్మకూడదు, ఈ స్వర్గం వాళ్ళని భూలోకానికి రాకుండా తరిమి తరిమి కొట్టాలి అని గట్టిగా ఎక్కేయడంతో ఈ రాక్షసుల మాయలో పడిపోయినటువంటి వజ్రాంగుడు ఘోర యుద్ధం చేసి ఇంద్రుని బంధించి చెరసాల్లో పారేశాడు. దాంతో కశ్యప ప్రజాపతి వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టాడు. బ్రహ్మగారు వచ్చి, వజ్రంగా నువ్వు ఎంతో బుద్ధిమంతుడు అనుకున్నాను, తల్లికి కూడా మాటిచ్చి తప్పుతావా, ఏమైనా అతడు సోదరుడు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నవాడిని విడిచిపెట్టు అనగానే, బ్రహ్మ మాట కాదనలేక అలాగే వదిలిపెట్టేస్తున్నానండి అన్నాడు. తితి పోన్లే మంచి పని చేసామంది. ఇది జరిగిన కొద్ది రోజులకి రాక్షసులు వీళ్ళ టెక్నిక్లు మాన్రగా, అందుకని వజ్రాంగుడు మన మాట వినడని ఈ వజ్రాంగుడి భార్య పేరు వరాంగి దాని దగ్గరికి వెళ్ళారు. అమ్మా అమ్మా అని సేవ చేశారు. ఏమిన ఆయన అంది, మీ ఆయన ఉట్టే అమాయకుడు, ఆయన వల్ల మాకు కష్టాలు వస్తున్నాయి, చూసావా తల్లి, ఇంద్రుణ్ణి తన్ని చెరసాల పాలు చేయమంటే బ్రహ్మ మాట విని లేక కశ్యపుడి మాట విని లేక వాళ్ళ అమ్మ మాట విని విడిచిపెట్టేస్తున్నాడు, మాకు అలాంటి వాడు కాదు, ఇంద్రుణ్ణి బంధించి నాశనం చేసి దేవతలందరినీ మట్టి కరిపించే మహావీరుడు పాలకుడిగా కావాలి, మీ ఆయన మా మాట వినడు, నువ్వైనా ఒక మంచి పని చేసి మీ ఆయన్ని మెప్పించి ఒక గొప్ప కొడుకుని కొను, ఆ కొడుకుని మాకు ప్రభువుగా ఇచ్చావంటే మేము శాశ్వతంగా నీకు రుణపడతాం. మీ ఆయన్నే అడగచ్చు నువ్వు, కానీ మీ ఆయన నీ మాట వినట్టే వింటాడు, మళ్ళీ రేపు ఎప్పుడు ఏ బ్రహ్మదేవుడు వస్తే లొంగిపోతాడు. కాబట్టి అబ్బాయి మీ ఆయన లాంటి పాలకుడు మాకొద్దు. పాలకులు అంటే ఎలా ఉండాలి, క్రూరులు కింద ఉండాలి అనగానే ఆవిడ వెంటనే వచ్చి భర్తకి సేవ చేసి, ఏమండి నాకు కోరిక తీర్చరాంది. ఏమిటి, సమస్త లోకాలని జయించే అపూర్వ శక్తి కలిగిన వాడు, ఇంద్రుణ్ణి బంధించి దిక్పాలకుల్ని బంధించి పీడించగలిగే శక్తి కలిగిన వాడు, అంత తేలికగా మరణం లేని కుమారుణ్ణొకండి ప్రసాదించండి అంది. పంప ముంచావు భార్యామణి, నీకు మాట ఇచ్చాను తీర్చాలి, కానీ అలాంటి కొడుకుని కంటే వాడు ఎక్కువ కాలం బతకడం, ఎప్పుడో ఒకప్పుడు దుర్మరణం పాలవుతాడు, నా మాట వినంటే ఏమైనా మాట ఇచ్చారు నాకు అటువంటి కొడుకు కావాలంది. అప్పుడు వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు, నీకు అలాంటి కొడుకు పుడతాడన్నాడు ఆయన. అప్పుడు వజ్రాంగుడి వల్ల గర్భవతి అయ్యింది వరాంగి, ఆ వరాంగికి ఒక కుమారుడు పుట్టాడు, వాడే తారకాసురుడు, దితికి మనవడు, వజ్రాంగుడి కొడుకు, మహావీరుడు పుట్టాడు. వీడు పుట్టగానే ఇంక వజ్రాంగుడు నేను ఇక్కడ ఉండకూడదు, ఎందుకంటే వీడు క్రూరుడు, ఇంద్రుడితో యుద్ధం చేస్తాడు, లోకాలని పీడిస్తాడు, ఋషుల్ని చంపుతాడు, యజ్ఞాలు నాశనం అయిపోతాయి, గోబ్రాహ్మణులు నాశనం అయిపోతారు, అప్పుడు దేవతలు ఆగ్రహిస్తారు, శివుడో విష్ణువో వస్తాడు, వాడి చేతిలో వీడు దుర్మరణం పాలవుతాడు, కొడుకు మరణం కళ్ళారా చూడడం కంటే ఎక్కడికైనా వెళ్ళి తపస్సు చేసి మోక్షం పొందడం మంచిదనుకుని తక్షణం హిమాలయాలకి వెళ్ళి శివ పంచాక్షరి చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టి కైలాసానికి పోయాడు. తెలివైన తండ్రి గనక దుష్టులైన కొడుకుల్ని తక్షణం విడిచిపెట్టి దూరంగా వెళ్ళాలి అని సామెత అన్నమాట. ఈ విధంగా ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు తారకాసురుడు అసలే వరాలతో పుట్టాడు. తల్లికి నమస్కరించి, అమ్మా నాన్నగారు లేరు కదా ఏం చేయనంటే, ఒరే నేను కన్నదే లోకనాశనం కోసం, ఇంద్రుణ్ణి జయించాలి నా కోరిక అది, నువ్వు వరాల వల్ల పుట్టినవాడివైనా మళ్ళీ వరాలు పొందు, పో బ్రహ్మ కోసం తపస్సు చెయ్యంది. వీడు బ్రహ్మ కోసం ఓం నమో హిరణ్య గర్భాయ హిరణ్య రేతసే బ్రహ్మణే నమః అనే మూలమంత్రం జపించి 100 దివ్య సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. వాడి శరీరం అంతా పుట్టలు పోసాయి, పుట్టల మీద వెదుళ్ళు మొలిచాయి, పైన ఈగలు చేమలు దోమలు వెళ్ళి వాడి రక్తమాంసాలు పీల్చి పిప్పి చేశాయి, అయినా వాడు మొండితనంతో తపస్సు విడిచిపెట్టలేదు. ఆ కఠోర తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చుకుని ప్రత్యక్షమై, ఏం వరం కావాలో కోరుకోరా, ఎంత మొండితనంతో బండతనంతో తపస్సు చేశావురా, ఎంతో మందిని చూశాను, మీ రాక్షసులు చేసిన తపస్సు ఎవరూ చెయ్యలేరు, ఏం వరం కావాలి నీకంటే, మరణం లేని వరం కరుణించు విరించి అన్నాడు. ఇది మాత్రం కుదరదు, పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు చావాలి, కాబట్టి మరణం లేకుండా కాకుండా ఇంకేదన్నా వరం కోరుకోమన్నాడు బ్రహ్మ. అప్పుడు వాడు బాగా ఆలోచించి, ఇప్పుడు లోకంలో భార్యలు లేని వాళ్ళు ఎవరు, బ్రహ్మకి భార్య ఉంది సరస్వతి, సరస్వతీదేవికి ఆ మధ్యన వీరభద్రుడు ముక్కు కోసేస్తే వెంటనే శివుడు అనుగ్రహించి చిలక ముక్కు పెట్టాడు. అప్పటి నుంచి అందమైన చక్కని ముక్కుతో ఉంటుంది భారతి. అంత అందమైన భార్య బ్రహ్మకు ఉన్నది, కాబట్టి బ్రహ్మగారు పత్ని సమేతుడు, విష్ణువుకి లక్ష్మి ఉన్నది, ఇంద్రుడికి శచి ఉన్నది, ఇలా అందరినీ తలుచుకుని ప్రస్తుతం భార్య లేనిది ఎవరికి, శివుడికి. శివుడికి భార్య చచ్చిపోయింది, ఆయనకి మళ్ళీ పెళ్ళి అవ్వలేదు, కాబట్టి శివుడికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇలా భావించి శివుడికి వివాహం అయిన తర్వాత రుద్రవీర్యము గర్భములో పడకుండా నేల మీద పడి అందునుంచి ఆవిర్భవించిన కుమారుడి వల్ల మాత్రమే నాకు మరణం కలగాలి అని కోరాడు. ఇది కొంచెం కష్టం కదా, మరి శివుడికి పెళ్ళవ్వాలట, పెళ్ళయిన తర్వాత రుద్రవీర్యం పార్వతి కడుపులో పడకుండా నేల మీద పడాలట, అది కూడా వివాహానంతరం. ఆ నేల మీద పడిన దాంట్లో కుమారుడు పుట్టాలి, ఆ కుమారుడి చేతిలో మాత్రమే నాకు మరణం కావాలి. అంటే శివుడికి పెళ్ళవడం కష్టం, ఆ తర్వాత రుద్రవీర్యం నేల మీద పడడం కష్టం, పడినా అందులోంచి పిల్లవాడు పుట్టడం కష్టం, అయితే నాకు చావు ఉండదు, మాయదారి చావు తెలివితేటలు అంటారు. ఈ తెలివితేటలతో వాడు కోరగానే ఆయన చిరునవ్వు నవ్వి, భలే విచిత్రమైన కోరిక కోరేవరా, పోనీ పెళ్ళయ్యాక పార్వతీదేవి గర్భంలోంచి కొడుకు పుట్టాలని కోరడం కాకుండా ఇదేం కోరికరా, తథాస్తు, ఏమైనా నువ్వు తపస్సు చేసావు కనుక వరం ఇచ్చాను. నువ్వు బుద్ధిగా ఉన్నావనుకో నిన్ను ఈ సృష్టిలో ఎవడూ చంపలేడు, దుర్బుద్ధితో ఉన్నావనుకో నీకు మరణం తప్పదు అని వెళ్ళిపోయాడు. దాంతో తారకాసురుడు విజృంభించాడు, సమస్త లోకాలని ఆక్రమించాడు, ముందు ఇంద్రుడి మీద పడ్డాడు, ఇంద్రుడి తన్ని అవతల పారేశాడు, యమధర్మరాజు గారి దండం విరిచేశాడు, వరుణదేవుడి వాయు వాహనాలన్నీ తోలగొట్టి పారేశాడు, ఇలా అందరినీ జయించాడు. ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఏ దిక్పాలకుల మీద అలుగుతాడో అని ఎవరికి వాళ్ళు వణికిపోయారట, ఓ పణులారా కోలాహలం మాని కొలవండి అని ఎప్పటికప్పుడు రాక్షసులు సర్పాలను హెచ్చరించేవారు. దాంతో సర్పాలు పడగలెత్తడం మానేసి పడగలు దించుకుని మణులన్నీ పట్టుకొచ్చి తారకాసురుడి కాళ్ళ మీద వేసి పూజించి మా మణులు తీసుకో, పడగలు మాత్రం చితకబడవకు అనేవారు. పితృదేవతలకి పెట్టే పిండం కూడా లాగేసుకున్నట్టు వాడి చివరికి. వాడు లేడు కాబట్టి కానీ ఉంటే రేపు ఇవాళ పిండం పెట్టేవారు కదా మీరు, అదో పెద్ద గండం. ఈ విధంగా పితృదేవతలకి పిండం వెళ్లకుండా చూశాడు, దేవతలకు ఆహారం లేకుండా చేసేసాడు. ఇక స్త్రీల విషయం చెప్పేక్కర్లా, ఆడవాళ్ళు అందంగా ఉంటే మాత్రం బయట తిరగడానికి వీలుండేది కదటి వాడి కాలంలో. అంత విచ్చలవిడిగా తిరిగాడు వాడు. దాంతో లోకమంతా హాహాకారం చేసింది. బ్రహ్మదేవ బ్రహ్మదేవ రక్షించు బాబోయ్, నువ్వు వరాలు ఇచ్చి కొంప ముంచావంటే ఆయన చిరునవ్వు నవ్వి, నేను వరాలు ఇవ్వక ఏం చేస్తాను, ఎప్పుడైనా తపస్సు చేస్తే ఎవడైనా వరం అడిగితే ఇవ్వాలి, అది మా లక్షణం. తపశ్శక్తితో దేవతలు మానవులు రాక్షసులు మా త్రిమూర్తుల్ని ఆకర్షిస్తారు. ఆ ఆకర్షణ శక్తికి మేము లొంగిపోతాం. తపశ్శక్తి ఎటువంటిది అంటే అయస్కాంతం వంటిది. అయస్కాంతం పెట్టగానే ఇనుము వచ్చి టక్కున తుక్కుంటుంది. ఎవడు తపస్సు చేస్తే అక్కడికి మేము వెళ్ళి తుక్కుంటాం, వాడు అడిగిన కోరికలు తీరుస్తాం, ఏదో కొంచెం ఎడం పెడతాం అనగానే ఆ ఎడమేమిటో చెప్పున్నాడు ఇంద్రుడు. దేవా బ్రహ్మదేవ చూడు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో మా దేవతలు. ఎండకన్నెరుగని ఇంద్రుని ఎల్లాలు పలు పంచలను జాలిబడియనేదు, కలిమిగారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంటదనిరినేడు. త్రిభువన సామ్రాజ్య విభవం కోల్పో నేటు ఆ పద్యం అన్ని ఘట్టాలకి ఎప్పుడూ ఉపయోగపడేదాన్ని ఎప్పుడు మనం చేతులు జోడి సంస్కరించాలి. ఏనాడు ఎండమొహం ఎరగనటువంటి ఇంద్రుడి భార్య హాయిగా అంతఃపురంలో అసూయం పశ్యాన్ని బతికినటువంటి సచీదేవి ఈనాడు అడవులలో పోయేవాళ్ళు వేసుకున్న గుడిసెల దగ్గర చూరు దగ్గర కాలక్షేపం చేసుకుంది. పూర్వం ఇంటికి అరుగులు ఉండేవి కదా, తాటాకెళ్ళక అరుగుల మీద మట్టి అరుగుల మీద ఆ చూరు కింద పడుకుంటుంది పాపం. ఎక్కడో అంతఃపురంలో స్వర్గంలో ఉండవలసిన ఇంద్రుడి భార్య. కాలం మారిపోతే సంపదలు కూడా తల్లకిందులైపోతాయి, వైభవాలు కోల్పోయి మూడు లోకాలని పరిపాలించే వైభవం కోల్పోయి ఇంద్రుడు అడవుల్లో తిరుగుతున్నాడు. దారంగా పెరిగిన ఇంద్రుడి కొడుకులు జయంతుడి వంటి వాళ్ళు అడవుల పాలై అక్కడ ఉండే పోయేవాళ్ల పిల్లలతో కలిసి వాళ్ళలాగే చర్మాలు కట్టుకుంటూ తల చుట్టూతో గుడ్డలు కట్టుకుని ఆ గుడ్డల్లో ఈకలు పెట్టుకుని, చూసారా మీరు పోయేవాళ్ళు ఈకలు పెట్టుకుంటారు నెత్తిమీదనమాట, ఆ ఈక పీకలు పెట్టుకుని కుర్రోహ కుర్రు అని నెమరి కట్టలు పొడుచుకుని తిరుగుతూ ఉంటారు. అలా వాళ్లతో పాటు జయంతుడి వంటి ఇంద్రుడి పిల్లలు తిరుగుతున్నారు. ఈనాడు విజృంభించాడు. మానవ మాత్రుడు ఎవడూ బతకలేడు. దేవతలు అధోగతి పాలైపోయారు. సర్పాలు దిక్కు లేకుండా అయిపోయాయి. సుర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతులందరూ కూడా అలోలక్షణాన్ని అలమటించిపోతున్నారు. యజ్ఞాలు లేవు, గోవులు లేవు, సుఖం లేదు, రోగాల పాలై దుఃఖాల పాలై లోకం ఎంత అట్టుడిగిపోతుంటే వీళ్ళ ఆక్రందనలు నీ చెవులకు చేరలేదా బ్రహ్మదేవ, పట్టించుకోకుండా ఊరుకుంటావా అంటే, అప్పుడు ఆయన నేను చెప్పాను కదా ప్రతిదానికి ఒక వరమానికి కూడా ఎడం ఉంటుంది, ఆ ఎడం చెబుతున్నాను వినండి. ప్రస్తుతం శివుడు కళ్ళు మూసుకుని కైలాస పర్వతంలో తపస్సు చేస్తున్నాడు. ముందు ఆయన్ని బతిమాలి కైలాస పర్వతంలో ఉన్నవాడిని హిమాలయ పర్వతాల్లో తపస్సుకు పంపండి. ఆ తర్వాత మేనాదేవి గర్భం ధరించింది హిమవంతుని భార్య. ఆవిడ జగన్మాత ఆదిపరాశక్తిని పార్వతి అనే పేరుతో కూతురుగా కంటుంది. ఆ కూతురు చేత శివుడికి పరిచర్యలు చేయించండి. ఎప్పుడో ఒకప్పుడు ఆయన కన్ను విప్పుతాడు, ఆ అందగత్తె పార్వతిని చూస్తాడు, ఇక తర్వాత బొట్లో పడతాడు. ఇంకా అప్పుడు మీరు ఆ ఇద్దరిని బొట్లో పెట్టినట్టు అవుతుంది. కుమారస్వామి వారు పుడతారు, ఈ తారకాసురుడు తస్తాడు. వెళ్ళండి ఇంద్ర, మీ ప్రయత్నాలు మీరు చేయండి అనగానే వెంటనే వీళ్ళు పరిగెత్తుకుంటూ కైలాసద్వారం దగ్గరికి చేరారు. లోపలికి వెళ్ళబోతూ ఉంటే నందీశ్వరుడు కర్ర పెట్టి నాలుగు బాధ అట్ట లోపలికి వెళ్ళిపోతున్నారు, శివుడు కళ్ళు మూసుకుని తపస్సులో ఉంటేనని. దాంతో వాళ్ళంతా కుయ్యో మొర్రో నట్టి విరిగిపోతుంది బాబోయ్ అని శివ పరమేశ్వర రక్షించు బాబో అన్నారట.
ప్రణవ గంభీర నాద మహేశ ఆర్తత్రాణ పరాయణ కీర్తికి పాత్రుడవదువు కాదా పరమేశ త్వరతో రావ రక్షింపవా ప్రభో ఈశ మహేశ అని ఆర్తనాదం చేస్తే మంచి యోగనిష్టలో ఉన్న పరమాత్ముడు కూడా ప్రజల కష్టాలు తట్టుకోలేడు, ఆక్రందం తట్టుకోలేక టక్కన లోపల ఉన్నవాడు మాయమై గుమ్మం దగ్గరకు వచ్చాడు. ఏమి నాయన అంటే, అసలే తారకాసురుడి దెబ్బలతో ఒళ్ళంతా పచ్చిపుండుగా ఉంటే మళ్ళీ నందీశ్వరుడు లోపలికి వస్తుంటే తన్నాడు స్వామి అనగానే జాలిబడి ప్రేమగా ఆ చేత్తో నిమిరేట. ఏమి ఆ యోగం! అంతటి మహేశ్వరుడు అభయహస్తంతో సమస్త లోకాలని కాపాడే ప్రశస్త హస్తంతో వాళ్ళ శరీరం ఆపాదమస్తకం నిమరగానే ఆరోగ్యంతో యథాతథంగా తయారయ్యారు మహోత్సాహంతో. అమ్మయ్య అనుకుని శివుడి పాదాల మీద పడ్డారు. గంభీరధ్వనితోటి ఆయనని ధ్యానం చేశారు. ఆయన సంతోషపడిపోయాడు. ఏం వరం కావాలో కోరుకోండి. ఇప్పుడు కనుక పెళ్ళి అంటే తంతాడు ఆయన, అందుకని యోగాభ్యాసంలో ఉన్నాడు కదా. స్వామి కైలాసంలో తపస్సు మాని హిమాలయ పర్వతాలలో మంచు కొండ మీద హిమవంతుడు ఎంతో గౌరవంతో చూస్తాడు, అక్కడ తపస్సు చెయ్యండి అన్నారు. ఓ దీనికోసం ఎంత దూరం వచ్చారా, తథాస్తు అని వెంటనే హిమాలయ పర్వతంలో దిగాడు. ఆ సమయంలో హిమవంతుడి భార్య మేనాదేవి సరిగ్గా స్వామివారు దిగారు. ఆ క్షణమే కుమార్తెని కన్నది. ఏమి సౌందర్యం అండి! ఎర్రగా తామర పువ్వు రంగులో మెరిసిపోయేది జగన్మాత ఆవిడ. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన మానవ మాత్రులకి దర్శనం కాని జగన్మాత, గౌరవర్ణంతో ఉండే జగన్మాత, సమస్త లోకాలని మూడు చూపులతో సర్వకాల సర్వావస్థలలో భోజనం పెట్టి రక్షించే జగన్మాత, ఆదిశక్తి మహేశాని మహాకాళిగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా ఇంకా అనేక అనేక దివ్య రూపాలతో జగత్తుని నిరంతరం రక్షించే జగన్మాత, ఈనాడు మేనాదేవి గర్భం పండి లోకాలని అనుగ్రహించడం కోసం హిమవంతుడి తపఃఫలితంగా హిమవంతునికి హైమవతిగా, పర్వతానికి కూతురు కాబట్టి పార్వతిగా, మేనాదేవి కుమార్తె గనక మేనజగా, రకరకాల నామాలతో శైలపుత్రిక గనక శైలజగా అవతరించింది. ఆ సమయంలోనే శివుడు కొండ మీద అడుగుపెట్టాడు. హిమవంతుడికి విషయం తెలిసింది. అంతటి ఈశ్వరుడు వచ్చాడని పరుగు పరుగున ఒక రూపం ధరించి పరిచారకులతో వెళ్లి కాళ్ళు కడిగాడు. ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నాడు. ధన్యోస్మి అనుకున్నాడు, కృతకృత్యోస్మి అనుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి జింక చర్మాన్ని ఆసనంగా పరిచి కూర్చోబెట్టి, స్వామి నన్ను అనుగ్రహించడానికి వేం చేశావు, ఆజ్ఞాపించి ఏం కావాలో కోరుకో, నువ్వు అడుగుపెట్టిన వేళా విశేషం నాకు బంగారం లాంటి కూతురు పుట్టింది అనగానే ఆయన లోపల చిరునవ్వు నవ్వాడు. బంగారం లాంటి కూతురు నీకోసం గదిరా పడతా, నా కోసం నాయన అనుకుని పైకి ఆ మాట అనడు గనక, నాయన హిమవాన్, నేను కొంతకాలం భూలోకంలో హిమాలయాలలో తపస్సు చేద్దామని ఊర్ధ్వ కైలాసం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కూర్చుని కొంతకాలం తపస్సు చేసుకొని ఇస్తావా అంటే అంతకంటే అదృష్టమా, రోజు నేను వచ్చి నీకు సేవ చేస్తానన్నాడు. అదే వద్దు నాకు, ఇప్పట్లో మీరెవరూ రావద్దు, ఏకాంతంగా తపస్సు చేసుకుంటాను, మీ మాయదారి భక్తితో నా తపస్సును బాడు చేయకండి, హాయిగా జపం చేసుకుంటుంటే పొద్దున్నే కాఫీ అని వచ్చావనుకో నువ్వు, నా జపం బాడైపోతుంది, నేను అడిగినప్పుడు తెచ్చిపెడదు కానీ అంతవరకు హాయిగా కూర్చుని నేను తపస్సు చేస్తానని కానీ అలాగేనండి, నీవు తలుచుకున్నప్పుడు వస్తాను అన్నాడు ఆయన. ఒకవేళ తలుచుకోకపోతే? మళ్ళీ ఈయనకు అనుమానం వచ్చింది. స్వామి నువ్వు యోగివి, ఒక్కసారి కళ్ళు మూసుకుని యోగాభ్యాసంలో గడిపోయావనుకో అప్పుడు ఇక నిన్ను కదిలించడం బ్రహ్మాండంలో ఎవడి వల్ల కాదు, ఒక చిన్న పని చేస్తాను, నా కూతురు పుట్టింది కదా, ఈ కూతురు యుక్త వయస్సుకు వచ్చాక ఆవిడ నీ దర్శనానికి తీసుకొస్తానన్నాడు, ఓ అప్పుడైతే తీసుకురా అన్నాడు ఆయన. తక్షణం హిమవంతుడు వెనక్కి వచ్చాడు. ఇక జగన్మాత ఆదిపరాశక్తి ఆ ఇంటిలో ఎన్ని చేష్టలు చేసిందండి, పుట్టి పుట్టగానే అందంగా బుద్ధుగా ఎవరూ మాట్లాడలేరు, కానీ ఆ తల్లి పుట్టి పుట్టిన మూడు క్షణాల తర్వాతే మాత పిత అని పిలవడం మొదలెట్టింది. తెల్లబోయారటి వెళ్ళు, సకల వాక్కులు ఆ తల్లి యొక్క అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఉంటే మనకి వాక్శక్తి వస్తుంది, లేకపోతే వాక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆవిడ మహాసరస్వతి రూపంలో అందరిని అనుగ్రహిస్తుంది. యా దేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. విద్యారూపంలో ఉండే తల్లి ఆవిడ. ఆ ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు కదా సకల విద్యలు వచ్చి పెడతాయి. అందుకే ఆ తల్లికి ఒక నామం ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత.
ఒక విద్య కాదట. ముందు నీవెవరో తెలుసుకోవాలి, ఎందుకు పుట్టావు, నేనెవరని అని తెలుసుకోవడానికి ఆత్మవిద్య అని పేరు. అందుకే సోహం అనుకోవడం కాదు, నిన్ను నీవెవరో ప్రశ్న వేసుకో అని యోగాభ్యాసంలో మొట్టమొదటి ప్రశ్న. నేనెవడిని, ఎక్కడి నుంచి వచ్చాను, నా ఆత్మ ఎవరు, అయం ఆత్మ అనుకుంటే కాదు, ఈతడు ఆత్మస్వరూపుడు అనుకోవడమే కాకుండా ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇందులో ఎంతకాలం ఉంటుంది, ఏ పని మీద వచ్చింది, దీనిని మళ్ళీ పాంచభౌతిక శరీరంలో బంధించకుండా శాశ్వతంగా ఎలా తీసుకెళ్లాలో వెతుక్కోవాలి. ఆత్మ గురించిన శోధన గురించి అమ్మవారి అనుగ్రహంతో తెలుసుకుంటాం కనుక ఈ ఆత్మ పుట్టదు, నశించదు, ఎప్పుడూ ఉంటుంది, విభజింపబడదు, అగ్ని దీన్ని తగలబెట్టదు, ఇది అనేక రూపాలు ధరిస్తుంది, దీనికి ఏ రూపము ఉండదు. నీరుంది, దానికి ఆకారం లేదు. సముద్రంలో ఉంటే సముద్రం అన్నాం, నదిలో ఉంటే నది అన్నాం, చెంబులో పోస్తే చెంబు ఆకారం ధరిస్తుంది, సీసాలో పోస్తే సీసా ఆకారం ధరిస్తుంది, దానికి వ్యక్తిగత రూపం లేదు. ఆత్మకు కూడా అంతే, ఏ స్థూల శరీరంలో ఉంటే ఆ రూప విశేషాలతో దర్శనమిస్తుంది తప్ప నిజానికి ఈ రూపంతో ఏ సంబంధం లేదు. ఆత్మకి ఏ రూపం లేదు, పాపం లేదు. అందుకే ఆత్మ చేసిన పాపం పుణ్యం అంటూ ఉండదు గనకే ఆత్మను ఒక శరీరములో బంధించి మాత్రమే లీలలో నడుపుతాడు పరమాత్మ. దీనికి సంబంధించిన విశేషాలు గ్రహించడం ఆత్మవిద్య. ఆ తర్వాత మహావిద్య అంటే ఆత్మని పరమాత్మలో కలపడానికి ఏం చెయ్యాలి. మనం పుట్టకుండా చావకుండా శాశ్వతంగా శరీరాన్ని అదుపులో పెడుతూ స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రూపాన్ని ధరిస్తూ ఎక్కడికి కావాలంటే అక్కడికి పోతూ పరమేశ్వర దర్శనం నిత్యం చేసుకోవడానికి చేసే కృషి ఉన్నదే ఎప్పటికైనా జీవాత్మని పరమాత్మలో లీనం చేయాలన్నమాట. అలా చేసేటటువంటి ఒక ప్రక్రియకి శివోహం అని కూడా పేరు అన్నమాట. అందుకే మనం దేవాపాపిని అని రోజు ఏడవక్కర్లా, పాపోహం పాపకర్మాహం అని ప్రదక్షిణ చేసినా మళ్ళీ ఎప్పటికి కూడా మనం శివోహం, అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మని, నీచుండి కాదు అనుకోవాలి. అంతేగాని చీటి వాడికి నాకేమొచ్చు, మనమేం చేస్తాం అని ఏడవరాదు. మనం ఏదైనా చేయగలం, తలుచుకుంటే ప్రపంచాన్ని జయించగలం, హిమాలయ పర్వతం కంటే ఉన్నతులం మనం. ఎప్పుడు సాధకులమైతే సాధనతో సాధించలేనిది లేదు, ఇది జీవికి పరమాత్ముడు ఇచ్చిన వరం. ఆ విద్య తెలుసుకోవటమే మహావిద్య. ఇక జగన్మాత అంటే ఎవరు, చిచ్చక్తి అంటే ఎటువంటిది, ఈ చిచ్చక్తి అనేక రూపములు ఎలా ఎత్తుతోంది, ప్రతి ప్రాణిలో చైతన్యం ఉన్నది. ఇప్పుడు ఈ ఫ్యాను కదులుతోంది, అందులో చైతన్యం ఉన్నది, ఆ శక్తి కనపట్టలేదు కానీ విద్యుత్ శక్తి అనేది సర్వాంతర్యామిగా ఉంటుంది. చెట్లలో, పుట్టల్లో, అణువు మొదలుకొని బ్రహ్మాండంలో ఒక మహాద్భుత దివ్య శక్తి ఉన్నది. అందుకే జ్ఞానులు ఏ ప్రాంతాన్ని చూచినా దానికి నమస్కరిస్తారు. మహానుభావుల లక్షణం ఏమిటో తెలుసా, మనం ఎక్కడికెడితే దానికి అక్కడ నమస్కారం చేయటం. అలాంటి శ్రీ విద్యా రహస్యంలో ప్రవేశపెట్టబడినటువంటి ఒక గొప్ప ఆత్మ మన భారతదేశంలో ఉంది, ఆయనకి మీరందరూ తప్పక నమస్కారం చేయాలి. ఆయనే ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎలా చెప్పారు, పార్లమెంటులోకి వెడుతూ ఉంటే ఇది పరమాత్మ స్వరూపంగా నమస్కారం చేసిన వాడు ఈ చరాచర జగత్తులో ఒక్కడున్నాడా, ఆయన ఒక్కడు. అది శ్రీ విద్యా రహస్యం ఏంటంటే, చాలామంది చూడండి వేదిక మీదకి ఎక్కితే వేదికే పరమాత్మగా నమస్కారం చేస్తారు. అసలు ఏం అద్భుతం, ఆ దృశ్యం చూస్తూ ఉంటే కళ్ళ ముందు మళ్ళీ శరీరం గగురుపాటు గురవుతుంది అనమాట. మనం ఎన్ని జన్మల పుణ్యం చేశామో, శ్రీ మహావిష్ణు ఆయన రూపంలో, ఆయన సురేంద్రుడు, దేవేంద్రుడు అయితే ఈయన నరేంద్రుడై వచ్చాడు. ఆనాడు వివేకానందుడి పేరు నరేంద్రుడు, మళ్ళీ అటువంటి శక్తి కలిగిన ఒక అపూర్వ సాధకుడు వచ్చాడనమాట. పార్లమెంటుకు నమస్కరిస్తే అటువంటి వాడిని చూడగానే శ్రీ విద్యా స్వరూపుడు అని తెలుస్తుంది అనమాట. మహాత్ములు అణువణువు నమస్కరిస్తారు. మీరు బృందావనం చూశారు కదా, బృందావనంలో కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారు, నేల మీద అలాగా ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ, మొత్తం బృందావనం చుట్టూత ఆ ప్రదక్షిణ చేస్తున్నారు. ఎలాగా, కటిక నేల మీద పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడుకోవడం. ఓరి బాబు అసలు మతిపోతుంది అనమాట. ఎండల్లో నేల కాలిపోతూ ఉంటే అడగండి లింగయ్య గారిని, అడగండి అరుణని, అడగండి ఆ పక్కనే కూర్చున్న ఏ పార్థసారథి గారిని. ఈ విధంగా వీళ్ళందరూ కళ్ళారో చూశారు, గసగసలాడిపోయాం ఎండల్లో. అటువంటి ఎండల్లో ఈ నేల మొత్తం పరమాత్మ స్వరూపమని గ్రహించి, అణువణువు పరమాత్మని గ్రహించి అంగ ప్రదక్షిణ చేస్తున్నారు. అక్కడ పరుగు పరుగున దొరికితే ఆటో, గర్భాలయంలో కూడా ఆటోలో వెళ్ళిపోదామని చూస్తే అది సాధన అవుతుందా. మోకాళ్ళు వంగటం లేదు, కదలలేకపోతుందండి ఒక ఆవిడ. ఆవిడ కూడా నేల మీద పడుకోవడం లేవడం, పడుకోవడం లేవడం, శరీరం ఎండిపోయి ముసలి ఒగ్గైపోయిన వాళ్ళు కూడా నడుస్తున్నారు. మనం చూస్తే రామతీర్థం దగ్గరికి ఆటో, కోటి తీర్థం దగ్గరికి ఆటో. మనమంటే నేను మన గురించి కాదు చెప్పట్లేదు, సహజంగా మీలాంటి జ్ఞానుల గురించి చెబితే ఆయన కడుపవు కాబట్టి. సహజంగా మనం చేయవలసింది సాధనది. ప్రతి ప్రాణి పరమాత్మ, అక్కడున్నంత వరకు పోతే పోతుంది బోడి ప్రాణం. ఏమవుతుంది? కొంప ములిగుతుందా? ఎన్నాళ్ళు బతికాం? ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాము? ఒకవేళ ఎన్నాళ్ళు పోషించినా ఏమి సామ్రాజ్యం దీనికి? అందువల్ల ఈ జగత్తంతటినీ పరమాత్మగా గుర్తించి అణువణువుని గౌరవించడం ప్రారంభించడమే శ్రీ విద్య యొక్క మొదటి మెట్ అన్నమాట. ఆ విద్యారహస్యం మనం తెలుసుకోవాలి కూడా అన్నమాట. శరీరం మీద వ్యామోహంతో కింద పడితే కాలుతుందేమో, దెబ్బ తగులుతుందేమో, గుళ్ళోకి వెడితే బయటికి రాలేనేమో, పక్కవాడు లేకపోతే గుళ్ళోకి వెళ్ళలేడు వాడు ఒక్కొక్కడు. ఇంకెందుకు వీడికి? మనం ఒంటరిగా మాత్రం వెళ్ళలేమే అవసరమైతే ఆత్మరహస్యం తెలుసుకునే శోధన చేసేటటువంటి వాడికి శ్రీ విద్యా రహస్యం తెలిస్తే దేహభ్రాంతి విడిచిపెడతాడు. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిల్లక. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిల్లక. ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిల్లక, కట్టె ఇల్లున్నదే చిల్లక. ఇల్లు ఇల్లు అంటావు, ఇల్లు నాదంటావు, నీ ఇల్లు ఎక్కడే అని ఒక వేదాంత రహస్యాన్ని ఈ కీర్తనలు వీటికి తత్వాలు అని పేరు. పూర్వం ఈ తత్వాలు పాడేవారు అందరికీ వచ్చు అనమాట. చివరికి నీ ఇల్లు ఎక్కడుందో తెలుసా? ఏలూరులో లేదు, మైసూర్లో లేదు, బెంగళూరులో లేదు, హైదరాబాద్లో లేదు, ఏట్లో లేదు, వాకిట్లో లేదు. చిట్ట చివరికి ఊరికి ఉత్తరంగా సమాధిపురం అని ఉంది, అంటే శ్మశానం. అక్కడుంది కట్టె ఇల్లున్నదే చిల్లక. ఇంకా మీకు చెప్పాలా? కర్రల మీద పడుకోబెడతారు, లేటెస్ట్ హౌస్ అదే. ఇంకా ఆ తర్వాత దాంతో ఫైటింగ్ అక్కర్లా, వెళ్ళిపోవడమే హాయిగా. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యమే, కొన్నాళ్లకో రామ చిలుక, కొన్నాళ్లకో రామ చిలుక. నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా ఎంత సామ్రాజ్యం పరిపాలించినా ఏమి సామ్రాజ్యం మిగులుతోంది? కొన్నాళ్లకే అది. మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, మూన్నాళ్ల ముచ్చటకు మురిసేవు త్రుళ్ళేవు, ముందు గతి కానవే చిల్లక. కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు, వెంట ఎవరు రారు చిల్లుక, వెంట ఎవరు రారు చిల్లుక, రామ చిల్లుక. కర్రలే చుట్టాలంటే ఏంటి? కర్రలతో పాడి కడతారు ఈ కర్రలు మనకి చుట్టాలు. తర్వాత మనకి అసలు బంధువులు ఎవరు అంటే బాగా ఎండుకట్టెలు వేసి మణికర్ణికా ఘట్టంలోనో ఇంకో ఘట్టంలోనో లేకపోతే ఇంకో చోట మొత్తం మీద శ్మశానంలో ఓ బండెడు కట్టెలేసి దాని మీద పడుకోబెడతారు. అప్పుడు కూడా వచ్చేది ఒక నలుగురు, వాళ్ళు కూడా కట్టెల మీద పడుకోబెట్టేదాకే. ఆ తర్వాత రమ్మంటే ఒక్కడు రాడు. కాబట్టి నీ చుట్టాలు ఎవరంటే కర్రలే, ఈ పాడే కర్రలే, ఆ తర్వాత కట్టెలే బంధువులు, వెంట ఒక్కడు రాడు. ఎంత ప్రేమతో చూసినా, ఎంత బంధుత్వంతో ఎగిరిపోయినా, పొద్దున్నే పరిగెత్తుకెళ్ళి కాఫీలు అందించుకున్నా కానీ కూడా ఒక్కడు రాగలడా? మీరు ఆలోచించండి. ఆల్రెడీ అనుభవం పొందిన వాళ్ళని అడగండి. ఎంతో సీనియర్స్ ఉన్నారు ఇందులో కొంతమంది. పాపం అయ్యో భార్యామండి, లేకపోతే 5 నిమిషాలు బతకలేను, నువ్వు లేతనే చచ్చిపోతాను బాబు అన్నవాడు హాయిగా ఇక్కడ పొద్దున్నే మైసూర్ బజ్జి అల్లపు చట్నీలో నచ్చుకుని మరీ తిండంలా. ఆవిడ ఆవిడే ఈయన ఎవడి చట్నీ వాడిది, ఎవడి మ్యాట్నీ వాడిది. పోని ఏమండి మీరు లేకపోతే ఎలాగండి అని ఏడుస్తూ పక్కవాడికి రాసేసిన ఈవిడ భర్త చచ్చిపోయిన తర్వాత మీరు లేతనే బతకలేను, ఇడ్లీ ఎలా తింటానండి, వా ఇడ్లీ వేసుకుని చెరువారు ఇడ్లీ తినేవాళ్ళం అని ఆవిడ ఏమే వా ఇడ్లీ పొట్టినవి తిన్నాక కానీ ఏడవలేనేవు అని లోపలికి వెళ్ళి రహస్యంగా 12 దినొచ్చి కూర్చుని మళ్ళీ ఏడవడంలా. కాబట్టి ఎవరికి ఎవరు బంధువులు, ఎవరికి ఎవరు చుట్టాలు, కాసేపు తాత్కాలిక ఒక శోకం, 5 నిమిషాలు పోతే మళ్ళీ మహామాయ కమ్మేస్తుంది. ఇక్మలాడు పోతే పోయాడు కానండి, నా పేరు మీద 10 లక్షలు ఎల్ఐసి చేశాడంత ఒక ఆవిడ మొన్న. ఆ ఏడుస్తున్నప్పుడు నిజంగా చచ్చిపోతున్నాం అనుకున్నాను. నిజంగా అలంకరించడానికి వెళ్ళినప్పుడు వణికిపోయి అమ్మా ధైర్యంగా ఉండి తల్లి గురువుని చెబుతున్నానని చెప్పాను. 2వ రోజున పెడితే గురువు గారండి పోతే పోయాడండి, ఆయన లేడు కానండి, 10 లక్షలు అండి అందే. అంటే ఈ లక్ష ముందు ఆ పాత మొత్తం శోకం పోయింది. ఎంత ఆనందం కలిగిందో ఈ రక్ష, ఆ లక్ష. దాంతో ఇక ఆయన ఏమైతే మనకి ఇవి మానవ నైజం అన్నమాట. అందుకని అద్భుతంగా చెప్పారు, వెంట ఎవరు రారు చిల్లక, వెంట ఎవరు రారు చిల్లక. మోసేరు నలుగురు వెంబడిని 10 మంది, మోసేరు నలుగురు వెంబడిని 10 మంది. మళ్ళీ ఇక్కడ కూడా ఎంత మాట అన్నాడంటే ఓ నలుగురు వస్తూ ఉంటే వెనకాతల 10 మంది వస్తారట. ఈ వచ్చేవాడు వాళ్ళలో కబుర్లు అనమాట. దొంగ పీనుగంటి వాడు బతుకున్న రోజులో నాకు 10 రూపాయలు అక్కొట్టాడని ఒకడు, చచ్చలేదండి దేవుళ్ళు అంటేవాడండి, అప్ప గోకర్ణం వెళ్ళినప్పుడు నన్ను తన డబ్బులతో తీసుకెళ్లాడండి, నేను తన్నం పెట్టాడండి అని ఒకడు, లేదండి మీరు అలాగే అంటారు, గోకర్ణం వెళ్ళినప్పుడు రహస్యంగా పొద్దున్నే గ్లాసులు కాఫీ తాగి ఆఖరిన మడ్డి నాకు పట్టుకొచ్చాడండి అని ఒకడు, ఇలా మొత్తమే దేవో ఓటివాడు అంత పూర్వం బతికున్న రోజుల్లో చేసిన చెత్తంతా చెప్పుకొస్తారనమాట. ఈ సోదితో వస్తారట. ఏనాడో కొన్ని 100 సంవత్సరాల క్రితం ఈ తత్వంలో మనుషుల తత్వం గురించి చెప్పారు. వెంబడిని 10 మంది నువ్వు కాలిపోయేదాకా కావలుందురుగాని కడకు తొలగొత్తురే చిల్లక, కడకు తొలగొత్తురే చిల్లక, చిల్లుక రామ చిల్లుక రామ చిల్లుక. చిట్ట చివరన నువ్వు కాలిపోయేదాకా కాపలం ఉంటారు అక్కడ, మళ్ళీ బతికొస్తాడేమో ఇంట్లోకి దిక్కుమాలవాడని. ఏదో ఇప్పుడు అసలు అదీ లేదు. తణుకులో శ్మశానానికి వెళ్ళాను, ఒక ఆత్మీయుడు శిష్యుడు చచ్చిపోతే వాళ్ళ కొడుకు అలా నిప్పెట్టి పెట్టగానే బయటికి వెళ్ళిపోయి ఇంత చుట్టా కాల్చుకుంటూ సిగరెట్ కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు. హాయిగా వెళ్ళిపోయాడు. మా నాన్న కోసం టైం ఎక్కడుందండి, నేను అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నానండి, లీవ్ ఇవ్వరండి అని వెళ్ళిపోయాడు. హీ లెఫ్ట్, ఈయన లెఫ్ట్, ఆయన లెఫ్ట్.